శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సచ్చరిత్రము మూడవ రోజు పారాయణం, శనివారం, 16-17 అధ్యాయాలు. గత అధ్యాయాలలో చోల్కరు తన మ్రొక్కును ఎలా చెల్లించారో, బాబా దాన్ని ఎలా ఆమోదించారో చెప్పింది. ఏ కొంచెమైనను భక్తి ప్రేమలతో ఇచ్చిన దానిని ఆమోదించదనని, గర్వంతోనూ అహంకారంతోనూ ఇచ్చిన దాన్ని తిరస్కరించదనని బాబా ఆ కథలో నిరూపించను. బాబా పూర్ణ సచ్చిదానంద స్వరూపుడవచ్చి కేవలం బాహ్యతంతును లక్ష్య పెట్టేవారు కారు. ఎవరైనా భక్తి ప్రేమలతో ఏదైనా సమర్పించినచో మిక్కిలి సంతోషంతో ఆత్రంతో దానిని పుచ్చుకునేవారు. నిజంగా సద్గురు సాయి కంటే ఉదార స్వభావులు, దయార్థ హృదయులు లేరు. కోరికలు నెరవేర్చు చింతామణి కల్పతరువు వారికి సమానం కావు. మనం కోరినదల్లా ఇచ్చే కామధేనువు కూడా బాబాతో సమానం కాదు. ఎందుకంటే అవి మనం కోరినవి మాత్రమే ఇచ్చును. కాని సద్గురువు అచింత్యము, అనుపలభ్యమైన ఆత్మసాక్షాత్కారాన్ని ప్రసాదించుకు. ఒకనాడొక ధనికుడు సాయిబాబా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించమని బతిమాలిను. ఆ కథ ఇచ్చట చెప్పదు. సకలైశ్వర్యములను అనుభవిస్తున్న ధనికుడు ఒకడుండెను. అతడు ఇండ్లను, ధనమును, పొలాలను, తోటలను సంపాదించను. వానికి అనేక మంది సేవకులు ఉండేవారు. బాబా కీర్తి తన చెవుల పడగానే శిరిడికి వెళ్లి బాబా పాదాలపై పడి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించుమని బాబాను వేడుకొనదను అని తన స్నేహితునితో చెప్పను. తనకు వేరేమీ వలదని, బ్రహ్మజ్ఞానం పొందినచో తనకు మిక్కిలి సంతోషం కలుగునని చెప్పను. ఆ స్నేహితుడు ఇలా అన్నాడు, బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించుట అంత సులభమైన పని కాదు. ముఖ్యంగా నీ వంటి పేరాస గలవానికి అది మిగుల దుర్లభం. ధనము, భార్యాబిడ్డలతో తేలి మునుగుచున్న నీ వంటి వానికి బ్రహ్మజ్ఞానమును ఎవరు ఇస్తారు? నీ ఒక పైసా అయినా దానం చేయని వాడివే. నీవు బ్రహ్మజ్ఞానానికై వెదుకునప్పుడు నీ కోరిక నెరవేర్చేవారెవరు? తన స్నేహితుని సలహాను లక్ష్య పెట్టక రాను పోను టాంగాను బాడుగకు కట్టించుకుని అతడు శిరిడీకి వచ్చను. మసీదుకు వెళ్లి బాబాను చూసి వారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి ఇలా అన్నారు, బాబా ఇక్కడకు వచ్చిన వారికి ఆలస్యం చేయకుండా బ్రహ్మాన్ని చూపెదరని విని నేనెంతో దూరం నుంచి వచ్చాను. ప్రయాణము చేయలేని మిక్కిలి బడలితుని, మీరు బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదిస్తే నేను పడిన శ్రమకు ఫలితం లభిస్తుంది. బాబా ఇలా బదులు చెప్పారు, నా ప్రియమైన స్నేహితుడా, ఆతురపడవద్దు. త్వరలోనే నీకు ఇప్పుడే నీకు బ్రహ్మజ్ఞానాన్ని చూపెదను. నాది నగదు బేరమే కాని అరువు బేరం కాదు. అనేక మంది నా వద్దకు వచ్చి ధనము, ఆరోగ్యము, పలుకుబడి, గౌరవము, ఉద్యోగము, రోగ నివారణము మొదలగు ప్రాపంచిక విషయాలనే అడుగుదురు. నా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానం ఇవ్వమని అడిగిన వారు చాలా తక్కువ. ప్రపంచ విషయాలు కావాలనని అడుగువారికి లోటు లేనీ లేదు. పారమార్థిక విషయమై యోచించువారు మిక్కిలి అరుదు. కావున నీ వంటి వారు వచ్చి బ్రహ్మజ్ఞానం కావాలని అడిగే సమయము శుభమైనది, శ్రేయోదాయకమైనది. కనుక సంతోషముతో నీకు బ్రహ్మాన్ని, దానికి సంబంధించిన వాణ్ణి అన్నిటినీ చూపెదను. ఇలా అని బాబా వానికి బ్రహ్మాన్ని చూపుటకు మొదలెడను. వారిని అక్కడే కూర్చోమని ఏదో సంభాషణలోకి దించను. అప్పటికీ అతడు తన ప్రశ్న తానే మరచినట్లు చేసను. ఒక బాలుణ్ణి పిలిచి నందు మార్వాడి వద్దకు వెళ్లి 5 రూపాయలు చేవద్దలు తెమ్మని, కుర్రవాడు వెళ్లి వెంటనే తిరిగి వచ్చి నందు ఇంటి వద్ద లేడని, వాని ఇంటి వాకిలకు తాళం వేసిందని చెప్పాడు. కిరాణా దుకాణదారు చాలా బాలా వద్దకు వెళ్లి అప్పు తెమ్మని బాబా అడిగిన. ఈసారి కూడా కుర్రవాడు వట్టి చేతులతోనే తిరిగి వచ్చను. ఇలా ఇద్దరు ముగ్గురి వద్దకు వెళ్లగా ఫలితము లేకపోయింది. సాయిబాబా సాక్షాత్ పరబ్రహ్మావతారమేనని మనకు తెలియను. అయితే 5 రూపాయలు అప్పు చేయవలసిన అవసరం ఏంటి? వారికి అంత చిన్న మొత్తంతో ఏం పని అని ఎవరైనా అడగవచ్చు. వారికి ఆ డబ్బు అవసరమే లేదు. నందు మరియు బాల ఇంటి వద్ద లేరని వారికి తెలిసే ఉండను. ఇదంతా బ్రహ్మజ్ఞానం కోరి వచ్చిన వారి కొరకై జరిపించి ఉండను. ఆ పెద్ద మనిషి వద్ద నోటుల కట్ట ఉండను. అతనికి నిజంగా బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానం కావలసి ఉనచో బాబా అంత ప్రయాస పడుతున్నప్పుడు అతడు ఊరకనే కూర్చుండడు. బాబా ఆ పైకమ్ను తిరిగి ఇచ్చివేయనని కూడా అతనికి తెలియదు. అంత చిన్న మొత్తం అయినప్పటికీ వాడు తెగించి ఇవ్వలేకపోయింది. అట్టి వానికి బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానం కావాలట. నిజంగా బాబాయందు భక్తి ప్రేమలు కలవాడైతే వెంటనే 5 రూపాయలు తీసి ఇచ్చి ఉండునే కాని ప్రేక్షకుని వలె ఊరికే చూస్తూ కూర్చుని ఉండడు. ఈ పెద్ద మనిషి వైఖరి శుద్ధ విరుద్ధంగా ఉండను. వారు డబ్బు ఇవ్వలేదు సరికదా, బాబాను త్వరగా బ్రహ్మజ్ఞానం ఇవ్వమని తొందర పెట్టుకున్నాను. అప్పుడు బాబా ఇలా అన్నారు, ఓ మిత్రుడా, నేను నడుపుచున్నదానిని అంతటినీ గ్రహించలేకుంటివాయని, ఇచ్చట కూర్చుండి నీవు బ్రహ్మమును చూచుటకై ఇదంతయో జరుపుచున్నాను. సూక్ష్మముగా విషయం ఇది, బ్రహ్మమును చూచుటకు 5 వస్తువులు సమర్పించవలను. అవి ఏవంటే, పంచప్రాణాలు, పంచేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కారానికి వెళ్లే దారి చాలా కఠినమైనది. అది కత్తివాదర వలె మిక్కులు పదునైనది. అట్లనుచు బాబా ఈ విషయములకు సంబంధించిన సంగతులన్నీ చెప్పను. వాటిని క్లుప్తంగా ఈ దిగువ పొందుపరుచుతుంది. బ్రహ్మజ్ఞానం లేదా ఆత్మ సాక్షాత్కారానికి యోగ్యత. అందరూ తమ జీవితంలో బ్రహ్మమును చూడలేరు. దానికి కొంత యోగ్యత అవసరం. మొదటిది ముముక్షుత లేదా స్వేచ్ఛానందు తీవ్రమైన కోరిక. ఎవడైతే తాను బద్ధుడనని గ్రహించి బంధనముల నుండి విడివడుటకు కృతనిశ్చయుడై శ్రమపడి ఇతర సుఖాలను లక్ష్యపెట్టక దానిని పొందటానికై ప్రయత్నించునో వాడు ఆధ్యాత్మిక జీవితమునకు అర్హుడు. రెండవది విరక్తి లేదా ఇహపర సౌఖ్యములందు విసుగు చెందుట. ఇహపర లోకములందు గల గౌరవములకు విషయములకు విసుగు చెందిన కానీ పారమార్థిక రంగంలో ప్రవేశించుటకు అర్హత లేదు. మూడవది అంతర్ముఖత అంటే లోనికి చూచుట. మన ఇంద్రియములు బాహ్యమును చూడటానికే భగవంతుడు సృజించి ఉన్నాడు. కనుక మనుష్యుడెప్పుడు బయట ఉన్న వాటిని చూసును. కాని ఆత్మ సాక్షాత్కారము లేదా మోక్షమును కోరువాడు దృష్టిని లోపలకు పోంచి లోపల ఉన్న ఆత్మను ఏకధ్యానంతో చూడవలెను. నాలుగవది పాప విమోచనం పొందుట. మనుష్యుడు దుర్మార్గ మార్గము నుండి బుద్ధిని మరలించనప్పుడు, తప్పులు చేయుట మానప్పుడు, మనస్సును చలింపకుండా నిలబెట్టలేనప్పుడు జ్ఞానం ద్వారా కూడా ఆత్మ సాక్షాత్కారమును పొందలేదు. 5 సరి అయిన నడవడి. ఎల్లప్పుడూ సత్యమును పలుకుచూ, తపస్సు చేస్తూ, లోపలికి చూస్తూ బ్రహ్మచారిగా ఉండినా గాని ఆత్మ సాక్షాత్కారము లభించదు. 6 ప్రియమైన వానికంటే శ్రేయస్కరమైన వాణ్ణి కోరుట. లోకంలో 2 తీరుల వస్తువులున్నాయి. ఒకటి మంచిది, రెండవది ప్రీతికరమైనది. మొదటిది వేదాంత విషయములకు సంబంధించినది, రెండవది ప్రాపంచిక విషయాలకు సంబంధించినది. ఈ 2 మానవుని చేరును. వీటిలో ఒకదానిని అతడు ఎంచుకొనవలను. తెలివిగలవాడు మొదటి దానిని అనగా శుభమైన దానిని కోరును. బుద్ధి తక్కువవాడు 2వ దానిని కోరును. 7 మనస్సును ఇంద్రియములను స్వాధీనమందించుకునుట. శరీరము రథము, ఆత్మ దాని యజమాని. బుద్ధి ఆ రథాన్ని నడిపే సారథి, మనస్సు కళ్ళెము, ఇంద్రియాలు గుర్రాలు, ఇంద్రియ విషయాలు వాటి మార్గాలు. ఎవరికి గ్రహించు శక్తి లేదో, ఎవరి మనస్సు చంచలమైనదో, ఎవరి ఇంద్రియాలు అస్వాధీనములో బండితోలువాని దుర్మార్గ గుర్రాల వలె వాడు గమ్యస్థానమును చేరలేడు. చావు పుట్టుకల చక్రములో పడిపోవును. ఎవరికి గ్రహించు శక్తి కలదో, ఎవరి మనస్సు స్వాధీనమందుంటుందో, ఎవరి ఇంద్రియాలు స్వాధీనమందుందునో, అప్పుడు తన బుద్ధిని మార్గదర్శిగా గ్రహించి తన మనస్సును పగ్గంతో లాగి పట్టుకొనగలిగిన వాడే వాడు తన గమ్యస్థానానికి చేరగలడు, విష్ణు పదమును చేరగలడు. 8 మనస్సును పావనం చేయుట. మానవుడు ప్రపంచంలో తన విధులను తృప్తిగా ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించిన ఎడల అతడు మనస్సు పావనం కాదు. మనస్సు పావనం కానిది అతడు ఆత్మ సాక్షాత్కారం పొందలేదు. పావనమైన మనస్సులోని వివేకము అంటే సత్యమైన దానిని అసత్యమైన దానిని కనుగొనుట. వైరాగ్యము అసత్యమైన దాని అందు అభిమానము లేకుండుట మొలకలు ఎత్తి క్రమంగా ఆత్మ సాక్షాత్కారానికి దారితీయును. అహంకారం రాలిపోనిదే, లోభము నశించనిది, మనస్సు కోరికలను విడిచిపెట్టనిదే ఆత్మ సాక్షాత్కారానికి అవకాశం లేదు. దేహమే నేను అనుకొనుట గొప్ప భ్రమ. ఈ అభిప్రాయమందు అభిమానం ఉండుటయే బంధానికి కారణం. నీవు ఆత్మ సాక్షాత్కారాన్ని కాంక్షించినచో ఈ అభిమానాన్ని విడవవలను. 9 గురువు యొక్క ఆవశ్యకత. ఆత్మజ్ఞానము మిక్కిలి సూక్ష్మము గూఢమైనది. ఎవరైనను తమ స్వశక్తిచే దానిని పొందుటకు ఆశించలేరు. కనుక ఆత్మ సాక్షాత్కారము పొందిన ఇంకొక గురువుగారి సహాయము మిక్కిలి అవసరం. గొప్ప కృషి చేసి శ్రమించి ఇతరులు ఇవ్వలేని దానిని అతి సులభంగా గురువు నుండి పొందవచ్చు. వారు ఆ మార్గమందు నడిచి ఉన్నారు కావున శిష్యులను సులభంగా ఆధ్యాత్మిక ప్రగతిలో క్రమంగా ఒక మెట్టు మీద నుంచి ఇంకొక పై మెట్టుకు తీసుకుని వెళ్లగలరు. 10వది, భగవంతుని కటాక్షం. ఇది అన్నింటికంటే మిక్కిలి అవసరమైంది. భగవంతుడు తన కృపకు పాత్రులైన వారికి వివేకాన్ని వైరాగ్యాన్ని కలుగచేసి సురక్షితముగా భవసాగరం నుండి తరింపచేయగలడు. వేదములు అభ్యసించుట వల్ల కానీ, మేధాశక్తి వల్ల కానీ, పుస్తక జ్ఞానం వల్ల కానీ ఆత్మానుభూతి పొందలేరు. ఆత్మ ఎవరిని వరించినో వారే దానిని పొందగలరు. అట్టి వారికి ఆత్మ తన స్వరూపాన్ని తెలియజేయమని కఠోపనిషత్తు చెప్పుచున్నది. ఈ ప్రసంగము ముగిసిన పిమ్మట బాబా ఆ పెద్ద మనుష్యుని వైపు తిరిగి, అయ్యా, నీ జేబులో బ్రహ్మము 50 ఇంతలు 5 రూపాయల నోట్ల రూపంతో, అంటే 250 రూపాయలు ఉన్నది. దయచేసి దాన్ని బయటకు తీయము అన్నారు. ఆ పెద్ద మనుషుడు తన జేబు నుంచి నోట్ల కట్టను బయటికి తీశారు. లెక్క పెట్టగా సరిగ్గా 25-10 రూపాయల నోట్లుండెను. అందరూ మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. బాబా సర్వజ్ఞతను చూసి అతని మనస్సు కరిగింది. బాబా పాదాలపై పడి వారు ఆశీర్వాదములపై వేడుకున్నారు. అప్పుడు బాబా ఇలా అన్నారు, నీ బ్రహ్మపు నోటుల కట్టలను చుట్టుపెట్టము. నీ పేరాసను లోభమును పూర్తిగా వదలనంత వరకు నీవు నిజమైన బ్రహ్మమును చూడలేదు. ఎవరి మనస్సు ధనమందు, సంతానమందు, ఐశ్వర్యమందు లగ్నమై ఉన్నదో వాడు ఆ అభిమానమును పోగొట్టుకొన్నంత వరకు బ్రహ్మమును ఎలా పొందగలడు? అభిమానమనే భ్రమ ధనమందు తృష్ణ, దుఃఖమని సుడిగుండము వంటిది. అది అసూయ అహంభావమనే మొసళ్లతో నిండియున్నది. ఎవడు కోరికలు లేనివాడో వాడు మాత్రమే ఈ సుడిగుండాన్ని దాటగలడు. పేరాశయు బ్రహ్మజ్ఞానమును ఉత్తర దక్షిణ ధ్రువాల వంటిది. అవి శాశ్వతముగా ఒకదానికి ఇంకొకటి బద్ధవైరము కలవి. ఎక్కడ పేరాసగలదో అక్కడ బ్రహ్మం గూర్చి ఆలోచించుటకు గాని దాని ధ్యానమునకు గాని తావులేదు. అలా అయినచో పేరాసగలవాడు విరక్తిని మోక్షాన్ని ఎలా సంపాదించగలడు? లోభికి శాంతి గాని సంతుష్టి గాని దృఢ నిశ్చయము కాని ఉండవు. మనస్సునందు ఏమాత్రము పేరాస ఉన్నను సాధనలన్నీ, అంటే ఆధ్యాత్మిక ప్రయత్నాలన్నీ కూడా నిష్ప్రయోజనములవుతాయి. ఎవడు ఫలాపేక్ష రహితుడు కాడో, ఎవడు ఫలాపేక్ష కాంక్షను విడవడో, ఎవడికి వానియందు విరక్తి లేదో అట్టివాడు గొప్ప చదువరి అయినప్పటికీ వాడి జ్ఞానం ఎందుకూ పనికిరాదు. ఆత్మ సాక్షాత్కారము పొందుటకు ఇది వాడికి సహాయం పడదు. ఎవరు అహంకార పూరితులు, ఎవరు ఇంద్రియ విషయాల గురించి ఎల్లప్పుడూ చింతించెదరో వారికి గురుబోధలు నిష్ప్రయోజనాలు. మనస్సును పవిత్రమోనర్చుట తప్పనిసరిగా అవసరము. అది లేనిచో మన ఆధ్యాత్మిక ప్రయత్నాలన్నీ ఆడంబరము దాంభికం కొరకు చేసినట్లగిన కావున దేనిని జీర్ణించుకొనగలడో, దేనిని శరీరానికి పట్టించుకొనగలడో దాన్ని వాడు తీసుకొనగలను. నా ఖజానా నిండుగా ఉన్నది. ఎవరికి ఏది కావలసినా దానిని వారికి ఇవ్వగలను. కాని వానికి పుచ్చుకునే యోగ్యత కలదా లేదా అని నేను మొదట పరీక్షించవలను. నేను చెప్పిన దాన్ని జాగ్రత్తగా వింటే నీవు తప్పక మేలు పొందేదవు. ఈ మసీదులో కూర్చుని నేనెప్పుడూ అసత్యాలు పలకను. ఒక అతిథి నీ ఇంటికి పిలిచినప్పుడు ఇంటిలోని వారు, అక్కడున్నవారు, స్నేహితులు బంధువులు కూడా అతిథితో పాటు విందులో పాల్గొందరు. కావున అప్పుడు మసీదులో ఉన్నవారందరూ బాబా ఆ పెద్ద మనిషికి చేసిన ఈ ఆధ్యాత్మిక విందులో పాల్గొన్నారు. బాబా ఆశీర్వాదాలను పొందిన పిమ్మట అచ్చట ఉన్నవారందరూ ఆ పెద్ద మనిషితో సహా మిక్కిలి సంతోషంతో సంతృష్టి చెందిన వారై వెళ్లిపోయారు. బాబా వారి వైశిష్టం. అనేక మంది సన్యాసులు ఇల్లు విడిచి అడవులలోనూ గుహలలోనూ ఆశ్రమాలలోనూ ఒంటరిగా ఉండి జన్మరాహిత్యమును గాని మోక్షాన్ని కాని సంపాదించుటకు ప్రయత్నించదురు. వారు ఇతరుల గూర్చి ఆలోచించకుండా ఆత్మానుసంధానమంది మునిగి ఉందరు. సాయిబాబా అట్టివారు కారు. బాబాకు ఇల్లు కాని, భార్య కాని, సంతానం కాని, బంధువులు కాని లేరు. అయినప్పటికీ వారు సమాజంలోనే ఉండేవారు. బాబా 4-5 ఇండ్ల నుండి భిక్ష చేసి ఎల్లప్పుడూ వేప చెట్టు కిందే కూర్చునేవారు. లౌకిక విషయాలందు మగ్నులైన జనులకు ఈ ప్రపంచంలో ఎలా ప్రవర్తించాలో బోధించేవారు. ఆత్మ సాక్షాత్కారం పొందిన పిమ్మట కూడా ప్రజల క్షేమానికై పాటుపడి సాధువులు యోగులు మిక్కిలి అరుదు. అట్టి వారిలో శ్రీ సాయిబాబా ప్రథమ గణ్యులు. కనుక హేమాడ్ పంతు ఇలా చెప్పారు, ఏ దేశమందు సాయిబాబా అనే ఈ అపూర్వము అమూల్యము అయిన పవిత్ర రత్నం పుట్టిందో ఆ దేశము ధన్యము. ఏ కుటుంబంలో వీరు పుట్టారో అదియూ ధన్యము. ఏ తల్లిదండ్రులకు వీరు పుట్టారో వారు ధన్యులు. 16-17 అధ్యాయాలు సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.